സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം క్రిందటి వారం 15వ అధ్యాయం పూర్తి చేశాం. దానికి సారాంశం చెప్తాను. ఈరోజు భగవద్గీత 3వ షట్కంలో వస్తుంది. ఈ 15వ అధ్యాయం 3వ షట్కం అంటే చివరి 6 అధ్యాయములు 13, 14, 15, 16, 17, 18 ఆరు అధ్యాయములు కలిపి 3వ షట్కం అంటాం. ఈ 3వ షట్కంలో 3 విషయాలు చెప్పబడినాయి అన్నాం. అసిపద విచార, జ్ఞానయోగ సాధనము, విలువలు చెప్పబడినాయి. ఈ అసిపద విచార అంటే ఐక్యం అని అర్థం. జీవాత్మ పరమాత్మ ఐక్యం. తత్వంపద మొదటి 6 అధ్యాయాల్లో చూసాం. తత్పద మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో చూసాం. ఇప్పుడు అసిపద, తత్ త్వం అసి, ఐక్యం. ఈ ఐక్యం అనేటువంటిది ఈ యొక్క 13, 14, 15 అధ్యాయాల్లో. కనుక ఈ 15వ అధ్యాయంతో అసిపద విచారం పూర్తవుతుంది. భగవద్గీత పూర్తి అయినట్లే 16, 17 ఓన్లీ విలువలు చెప్పబడతాయి. ఈ జ్ఞానం పొందడానికి కావలసిన అర్హతలు చెప్పబడతాయి. 18వ అధ్యాయం సారాంశమే, మొత్తం భగవద్గీతకి సారాంశం, ఉపసంహారం. కనుక ఈ 15వ అధ్యాయంతో మనకు విద్యా బోధన లేక ఆత్మవిద్య పూర్తయినట్లు. మనకు అర్థమైందో అయ్యలేదో, భగవంతుడు కృష్ణ పరమాత్మ మాత్రం పూర్తి చేశాడు. అర్థం చేసుకుంటే ధన్యులం, అర్థం కాకపోతే మళ్ళీ చదువుతాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ మననం చేసుకోవడం, రిపిటేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలో 1 నుంచి 3 శ్లోకాల వరకు సంసార వర్ణనం చెప్పారు. ఈ సంసారాన్ని వృక్షంతో పోల్చారు కృష్ణ పరమాత్మ. ఏ వృక్షంతో పోల్చారు అంటే అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఏమిటి సంసారానికి, ఈ ప్రపంచ సృష్టికి, ఈ వృక్షానికి ఏమన్నా పోలికలు ఉన్నాయా? పోల్చాలి అంటే పోలికలు ఉండాలి కదా. ఏమిటి ఆ పోలికలు అంటే కొన్ని సామాన్య లక్షణాలు చెప్పారు 1, 2, 3 శ్లోకాల్లో. ఏమిటి ఆ సామాన్య లక్షణాలు అని ఒకసారి గుర్తు చేసుకుందాం. మళ్ళీ చాలా సన్నిహితంగా ఉంటాయి వృక్షానికి ఉన్నటువంటి లక్షణాలు, ఈ సంసారానికి ఉన్నటువంటి లక్షణాలు. ఏమిటి అంటే, సంసారం అంటే ఈ జగత్తు సృష్టి మొత్తం అన్నమాట, దాన్ని సంసారం అంటారు. వృక్షానికి ముందు వేళ్ళు ఉంటాయి. వృక్షం రావాలంటే వేళ్ళు ఉండాలి. అంటే వేళ్ళే వృక్షానికి ఆధారం. కనపడనటువంటి వేళ్ళు వృక్షానికి ఆధారము అని అర్థం. అదేవిధంగా ఈ జగత్తుకి భగవంతుడే ఆధారము. ఆయన కనపడడు కంటికి. చెట్టుకు వేరులాగా ఆయన ఈ జగత్తుకి ఆధారంగా కనపడకుండా ఉంటాడు. ఇది మొదటి సామాన్యం పోలిక. రెండవది ఏమిటంటే, వృక్షానికి శాఖలు ఉంటాయి. పైన కొన్ని శాఖలు ఉంటాయి, క్రింద కొన్ని శాఖలు ఉంటాయి. అదేవిధంగా ఈ సృష్టికి కూడా అనేక లోకాలు ఉన్నాయి. భూలోకం ఇది మనం ఉండేది. ఈ సృష్టికి భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, తపోలోకం, జనలోకం అని 7 లోకాలు పైన ఉంటాయి. అదేవిధంగా క్రింద అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అని క్రింద 7 లోకాలు. ఇవన్నీ వృక్షానికి ఉన్న కాండ శాఖల్లాగా పోల్చారన్నమాట. సంసారానికి లోకములనే శాఖలు ఉన్నాయి, వృక్షానికి శాఖలు ఉన్నాయి. ఇది రెండవ పోలిక. మూడవది ఏంటంటే, వృక్షానికి తీపి చేదు ఫలాలు ఉద్భవిస్తాయి వృక్షానికి. అదేవిధంగా ఈ సంసారంలో ఉన్న జీవరాశులకు కూడా తీపి అంటే కష్టము సుఖము సుఖదుఃఖాలనే ఫలాలు ఉంటాయి, అనుభవిస్తూ ఉంటారు జీవులు. చెట్ల మీద పక్షులు ఉంటాయి, నాలుగవ పోలిక, చెట్ల మీద పక్షులు ఉంటాయి. ఈ సంసారం అనే ఈ సృష్టిలో జీవులనే పక్షులు ఉంటారు. ఎట్లాగైతే ఆ పక్షులు ఆ పండ్లు తింటూ తీపి పండ్లయితే ఆనందిస్తుంటాయి, చేదు పండ్లయితే అవి దుఃఖపడుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. ఆనందం వస్తే అరుస్తూ ఉంటాయి, కోపం వచ్చినప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ జీవరాశులు కూడా వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాలను అనుభవించేటప్పుడు ఆనందిస్తూ ఉంటారు, రోదన చేస్తూ ఉంటారు, ఏడుస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. అప్పుడప్పుడు నవ్వుతుంటారు, అప్పుడప్పుడు ఏడుస్తుంటారు, ఒక్కసారి రెండు కలిపి వస్తుంటాయి. చెట్టుకు పక్షులు ఎట్లాగో ఈ యొక్క సంసార వృక్షంలో జీవరాశులు కూడా అదేవిధంగా. తర్వాత మరొక పోలిక ఏమిటంటే ఈ యొక్క చెట్టుకు ఆధారం విత్తనం, విత్తనము మొలక వృక్షం. విత్తనం చెట్టు మీద ఆధారపడి ఉంది, చెట్టు విత్తనం మీద ఆధారపడి ఉంది. ఏది ముందు అని తెలియదు మనకు, చెట్టు ముందా విత్తనం ముందా. కనుక చెట్టు విత్తనం అనేటటువంటి సైకిల్ అది ప్రవాహం లాంటిది, సిరీస్ అంటారు దాన్ని. సీడ్ ట్రీ ఇస్ ఎ సిరీస్ అంటే ఏంటి అక్కడ అర్థం? జీవరాశుల వల్ల వచ్చినాయి, కర్మ వల్ల వచ్చినాయా? కర్మ జీవరాశుల వల్ల వచ్చిందా? కర్మలు చేస్తేనే కదా జీవులు పుడతారు. జీవుల వల్ల కర్మలు వచ్చినాయా, కర్మ వల్ల జీవులు పుట్టారంటే అనాది అన్నారు. ఈ సృష్టి జీవులు అనేటువంటిది అనాది, దానికి ప్రారంభం లేదు. విత్తనం ముందు వచ్చిందా చెట్టు ముందు వచ్చిందా అంటే ఏం చెప్తాం? చెప్పలేం. అది తెలుస్తుందా మొదలు మనకు? విత్తనం మొదట చెట్టు మొదలా అంటే తెలియదంటాం. దానికి ఆది లేదు, మొదలు లేదు, అనాది అన్నాం. అనాది మధ్యాంతం అచింత్య రూపం అన్నాం. ఇది ఈ సృష్టి ప్రకృతి అనేది అనాది అని చెప్పారు. కనుక కర్మ అనేటువంటిది జీవులకి అనాదిగా వస్తూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అని అర్థం. ఈ సృష్టి అనేది కూడా చెట్టు విత్తనం అనేది నశించదు. చెట్టు అనేది విత్తన రూపంలోనే ఉంటుంది, విత్తనం చెట్టు రూపంలో ఉంటుంది, అంటే నిత్యము అని అర్థం. అది నిత్యంగా ఉంటుంది, వ్యక్త రూపంలో ఉండొచ్చు, అవ్యక్త రూపంలో ఉండొచ్చు. మర్రి చెట్టు ఉంది, ఎంత ఉంటుంది విత్తనం? ఇంతే ఉంటుంది. మహావృక్షం ఉన్నది, అందులో వృక్షం లేనిది అది ఎట్లా వస్తుంది? ఆ విత్తనంలో నుంచి రాదు కదా. కనుక వృక్షం అవ్యక్తంగా ఉన్నది, అంటే దానికి మరణం లేదు, నిత్యంగా ఉన్నది. వ్యక్తంగా ఉన్నప్పుడేమో అది మనకు కనపడుతున్నది, ప్రపంచం కూడా వ్యక్త రూపంలో ఉన్నది, ఇప్పుడు మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అంతేకాని క్రొత్తగా పుట్టడం అంటూ ఏది లేదు, దాన్ని అనాది నిత్యము అన్నారు. ఈ యొక్క సృష్టి కూడా జీవరాశులు కూడా వ్యక్తమవడం, అవ్యక్తంలోకి వెళ్ళడం, కనపడకుండా వెళ్ళడం, మళ్ళీ కనపడుతూ ఉంటాయి, అంతేకాని క్రొత్తగా పుట్టడం అంటూ ఏదీ లేదు, నూతనంగా ఏది పుట్టదు. సైన్స్లో చెప్పినట్లుగానే వాళ్ళు కూడా మ్యాటర్ అనేది పుట్టదు అంటారు. మ్యాటర్ని పుట్టించలేవు, అది ఎప్పుడూ ఉంటుంది. ఎనర్జీ ఫామ్లో అన్నా ఉంటుంది, మ్యాటర్ ఫామ్లో అన్నా ఉంటుంది. కనపడేది మ్యాటర్ అంటారు, కనపడినది ఎనర్జీ అంటారు. అదేవిధంగా మనం కూడా శాస్త్రంలో వ్యక్తమయ్యే ప్రపంచము మ్యాటర్, వ్యక్తం కానిది చైతన్యం, కాన్షియస్నెస్ అంటాం. ఇవి సామాన్యమైనటువంటి పోలికలు. కనుక చివరి పాయింట్ ఏంటంటే దీనికి మనం అనిర్వచనీయం అంటాం. చెట్టు ముందా విత్తనం ముందా అనేది నిర్వచనం చెయ్యలేనిది అన్నారు. ఏది మొదలు అని నిర్వచనం చేయలేం కనుక అనిర్వచనీయం. అదేవిధంగా జీవరాశులు ముందు వచ్చినాయా, సృష్టి ముందు వచ్చిందా, సృష్టి వలన కర్మ వలన జీవరాశులు వచ్చాయా, జీవన వల్ల కర్మలు వచ్చినాయా అంటే అనిర్వచనీయం. మాయా అనేటువంటిది వ్యక్తమైతే సృష్టి, మాయా వ్యక్తం కానప్పుడు అవ్యక్తంగా ఉంటుంది, ప్రళయం అంటాం. కనుక దాన్ని కూడా అనిర్వచనీయం అన్నారు. ఇది అని వర్ణించలేవు. అందుకే ఎవరికి అర్థం కాదు ఈ క్రియేషన్ ఎలా వచ్చింది, ఎలా పోతున్నది, ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎవరు కనుక్కోలేరు, ఎందుకంటే రాలేదు కనుక. సృష్టి అనేది నిజంగా రాలేదు. ఎట్లా కనుక్కుంటారు వాళ్ళు? ఏవో చెప్తుంటారు థియరీలు అన్నీ కూడా, రకరకాల థియరీలు చెప్తుంటారు కదా, అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి మనకు అవసరం లేదు. ఆ థియరీలన్నీ కూడా ఒక థియరీ ఇది కాకపోవచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు అనే చెప్తారు, కానీ పర్టికులర్గా ఏ థియరీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కనుక మనకేంటి ఇప్పుడు, ఈ సృష్టి అనేది భగవంతుడు చేశాడు అని మనం శాస్త్రం చెప్తుంది. మొదట ఈ భగవంతుడు ఎవరు ఏమిటంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను చెప్తాను, నేనెవరినో నాకే తెలుస్తుంది, మీకు తెలీదు, నేనే చెప్తాను అని చెప్పి మొదలు పెడుతున్నారు టీచింగ్ అన్నమాట. మూడో అధ్యాయంలోనే చెప్తారు, మూడో అధ్యాయం మూడో శ్లోకం నుంచే మొదలు పెడతారు. ఆ శ్లోకం ఏం చెప్పారు అక్కడంటే, అనాది దీనికి మొదలు అనేటువంటిది లేదు అని చెప్తూ, నరూపం అస్సి అస్తి నరూపం అస్య అస్తి తథా ఉపలభ్యతే. ఈ రూపం, దీని యొక్క రూపాన్ని నువ్వు తెలుసుకోలేవు, దీని మొదలు చివర తెలుసుకోలేవు అన్నారు. దానికి చివర లేదు, నా అంతం నా మధ్యం, దాని మొదలేమిటి చివరేమిటి తెలుసుకోవడం కష్టం. అయితే దీని నుంచి ఎట్లా బయటపడేది అని అంటే, దానికి ఒక మార్గం ఉంది అని చెప్పి రెండో లైన్లో చెప్తారు. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఇక్కడతో ఒక టాపిక్ అయిపోయింది, సంసార వర్ణనం అయిపోయింది. మూడవ శ్లోకం రెండవ లైన్ నుంచి నాలుగు సాధనలు చెప్తారు. ఈ యొక్క సృష్టి ఏమిటి, ఈ జీవరాశులు ఎలా పుట్టినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళుతున్నాయి, అసలు నీకు తెలుసుకోవాలని ఉందా, నిజంగా తెలుసుకోవాలని ఉంటే చెప్తానంటారు. ఏం చెప్తారు, నాలుగు మూడవ శ్లోకం రెండో లైన్ నుంచి మొదలుపెట్టి రెండవ టాపిక్ వైరాగ్యం గురించి చెప్పారు. మూడవ శ్లోకం రెండో లైన్లో మొదటి సాధన, మూడు నుంచి ఆరు శ్లోకాల వరకు, మూడు నాలుగు ఐదు ఆరు, ఈ శ్లోకాల్లో నాలుగు సాధనలు చెప్తున్నారు. మొదటిది వైరాగ్యం, రెండు విచార ఆత్మవిచార, మూడు శరణాగతి, నాలుగు సద్గుణాహ సద్గుణములు. వైరాగ్యము అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఈ ప్రపంచంలో అన్నిటికీ రాకపోకలు ఉన్నాయి, వస్తుంటాయి పోతూ ఉంటాయి. మనం ఏది చూసినా సరే నా చేత చూడబడేవన్నీ కూడా కొన్ని నాకు ఇష్టం, కొన్ని నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టమైనవి దూరం అయితే బాధ, నాకు ఇష్టం కానీ దగ్గరికి వస్తే బాధ, రెండు బాధలండి. నాకు ఇష్టమైనవి దూరమైనా బాధ, నాకు ఇష్టం కానిది నా దగ్గరికి వచ్చినా బాధ. తర్వాత నాకు ఇష్టమైనది దొరకకపోయినా బాధ, నాకు ఇష్టమైన దూరం పోయినా కూడా బాధ, నాకు ఇష్టమైనది దగ్గరికి రాకపోయినా బాధ, దూరమైనా కూడా బాధ. రెండు రకాల బాధలు, రెండు రకాల ఇష్టాలు, ఇష్టం కానిది ఇష్టమైనది. ఇవన్నీ దేనికి వస్తాయి అంటే వాటి తత్వం అది, ఆ దగ్గరికి రావడం దూరం అవ్వడం అనేటువంటిది దాని నేచర్ ఏమిటండి. ఏ వస్తువైనా సరే దానికి రాకపోకలు ఉంటాయి అని అర్థం. అటువంటి ఆలోచన మనసులో రావాలి, మనం చూసే ప్రతిదీ కూడా రాకపోకలు కలిగినటువంటిది అని అర్థం. అది ఇక్కడ వైరాగ్యము అంటే అసంగత్వం, అసంగత్వం అంటే దీని మీద ఈ నశించే ప్రపంచం మీద ఎందుకు నీకు సంగం పెంచుకుంటాము, అభిమానం. అభిమానం లేకుండా వైరాగ్యం అనే శస్త్రంతో దీన్ని ఛేదించు అన్నాడు. ఏమిటి సంసారంలో ఉన్నది? జననం, వృద్ధాప్యం, వ్యాధి, మరణం, శరీరానికి లక్షణాలు. మానసిక దుఃఖం, ఆధ్యాత్మిక అది దైవిక, అది దైవిక, అది భౌతిక తాపాలు. కనుక మనిషికి దుఃఖం లేకుండా ఉండాలి అంటే వైరాగ్యమే అభయం అన్నారు. రాగంలో భయం ఉంటుంది, వైరాగ్యంలో అభయం ఉంటుంది అన్నారు. రాగం ఉన్నంతసేపు అంటే శరీర అభిమానం, మనకున్న వస్తువుల మీద అభిమానం, వీటి మీద మనకు పిల్లి మీద అభిమానం, కుక్క పిల్ల మీద అభిమానం, అన్నిటి మీద పెరుగుతాయి అభిమానాలు. కాసేపు ఉపయోగిస్తేనే అభిమానం పెరిగిపోతుంది. అట్లా అభిమానం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషికి దుఃఖం వస్తుంది. రాగం పెరిగినప్పుడు దుఃఖం వస్తుంది. కనుక అనురాగాన్ని తీసేసి వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే అనురాగం వద్దు అంటే అనురాగం ఉన్న చోట మళ్ళీ దుఃఖం ఉంటుంది. దానికి రెడీగా ఉన్నావంటే సరే అనురాగాల్లోనే ఉండంటాడు. చిన్నప్పుడు సినిమాలు పేర్లు ఉండేవి, అనురాగం అని పేరు. ఇప్పుడు అట్లాంటి పేర్లు సినిమాలు రావండి. ఇప్పుడు పేర్లే భయంకరంగా ఉంటాయి. అన్ని మోరల్ చక్కగా ఉండేవి ఆ రోజుల్లో, నేర్చుకోవడానికి చూడడానికి బాగుండేవి అనురాగం అనేది. ఇట్లా మనిషికి వైరాగ్యం అనేది సాధనం అన్నారు. ఈ యొక్క సంసార వృక్షాన్ని ఛేదించాలి అంటే దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకో. దాని నుంచి నువ్వు ఇంకా శాంతి, సుఖము, ఆనందాన్ని కోరుకుంటే అతి శాంతి, అతి సుఖం రాదు. లేని దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కనుక వైరాగ్యం. రెండవది ఏంటంటే విచారం అనేది తర్వాత చెప్తాను. కంటిన్యూయేషన్ కోసం శరణాగతి చూద్దాం. శరణాగతి అంటే ఈ సంసార వృక్షాన్ని ఛేదించడం, వైరాగ్యాన్ని పెంచుకోవడం అంత తేలిక కాదు. భగవంతుడి కృప కావాలి, భగవంతుడే నాకు శక్తినివ్వాలి, భగవంతుడిని ప్రార్థించాలి. శాంతి, సుఖము, సంతోషాన్ని పొందాలంటే నేనేం చేయాలి, నాకు మానసిక శక్తినివ్వు అని భగవంతుడిని ప్రార్థించి శరణాగతులం కావాలి. అలా కానప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మన రక్షించలేడు. ఎందుకంటే మనం భగవంతుడి శరణాగతులం కానప్పుడు ఆయన ఎలా ఇస్తాడు శాంతి, సుఖం? కనుక భగవంతుడిని శరణ వేడినప్పుడు మనకు మానసికమైన దార్ఢ్యత, శక్తి అన్నీ లభిస్తాయి. ఈ యొక్క వృద్ధాప్యం నుంచి బయటపడాలన్న భయం నుంచి, వ్యాధి భయం నుంచి బయటపడాలన్నా, మరణ భయం నుంచి బయటపడాలన్నా కూడా అవి ఎప్పుడు వస్తాయో తెలియదండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క టైంలో వస్తాయండి. అది వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏదైనా మోకాళ్ళు నొప్పులు వస్తే కదా మోకాళ్ళు విలువ తెలుస్తుంది. కళ్ళు పనిచేసినంతసేపు కంటి విలువ తెలియదు, జాయింట్స్ పనిచేసినంతసేపు జాయింట్ విలువ తెలియదు. అవి పనిచేయినప్పుడు తెలుస్తుంది వాటి విలువ. అదేవిధంగా ఈ వ్యాధి, మరణం, దుఃఖం, ముసలితనం అనేవి వచ్చినంత వరకు చాలామందికి తెలియదు. కొంతమందికి అవి రాకముందే తెలుసుకుంటారు, వివేకవంతులు మీలాంటి వాళ్ళు. చాలామంది తెలుసుకోరు. ఎందుకు తెలుసుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఎందుకు తెలుసుకోవాలి అంటే లోకాన్ని చూసి తెలుసుకో. అందరూ ఏ విధంగా బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, బాధపడకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తే దానికి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గాన్ని తెలుసుకోవడం కోసం నీకు శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. కనుక భగవంతుడిని శరణు వేడు అన్నారు. భగవంతుడిని తలుచుకో. నాకు సత్యమైనదేదో దాన్ని పొందడానికి సహకరించు. సత్యమైన దాన్ని తెలుసుకోవటేనే మనిషికి శాంతి, సుఖము లభిస్తాయి అని. అది శరణాగతి అంటే. తర్వాత సద్గుణాహ, సద్గుణాలను పెంచుకో. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అని చెప్పి కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో చెప్పారు. అట్లాంటి విలువలన్నీ కూడా ఇక్కడ పెంచుకోమని. సద్గుణాలు పెంచుకోవాలి మనిషి. లేకపోతే దుర్గుణాలతో ఉంటే ఒంటికి అనారోగ్యం, మనసుకు అనారోగ్యం. సద్గుణాలు ఉంటే దైవీ సంపత్తు చెప్పబోతున్నారు. ఆ సద్గుణాలు అంటే ఏమిటని అక్కడ చెప్తారు నెక్స్ట్ చాప్టర్లో. 13లో చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారని నాకు తెలుసు, 16 అధ్యాయంలో మళ్ళీ చెప్తాను అని చెప్పి సద్గుణాలు దైవీ సంపత్తిగా చెప్పబోతున్నారు. కనుక ఈ సద్గుణాలు ఉండడం వలన మనిషికి ఒంటికి ఆరోగ్యం, మనసుకి ఆరోగ్యం. సద్గుణాలు అనేవి ఏమిటి అంటే దైవీ సంపత్తు, అమానిత్వం, అదంభిత్వం, కోపం లేకుండా ఉండడం, ఈర్ష, అసూయ, ద్వేషం లేకుండా ఉండడం. అవన్నీ ఉంటే మానసిక అనారోగ్యం అన్నమాట. మనిషి భయం కూడా ఒక అనారోగ్యమే, మానసికమైన అనారోగ్యమే. భయం వలన శారీరకమైన అనారోగ్యం వస్తుందా లేదా? అందుకనే బయాప్సీ అని పేరు దానికి. బయాప్సీకి పంపించినప్పుడు భయపడతారు, ఏమొస్తుందో రిపోర్ట్, ఇంకా రానే లేదు రిపోర్టు. అన్ని రోగాలను ఊహించుకుంటాడు మనిషి. బయాప్సీ టెస్ట్ వచ్చే వరకు, రిజల్ట్ వచ్చే వరకు భయం భయంగా ఉంటుందంటాడు. అందుకనే దానికి బయాప్సీ అని పేరు పెట్టారేమో. కనుక మనిషికి భయం అనేది అన్ని వేళలా వెంటాడుతూ ఉంటుంది. భయం ఎవరికి వస్తుందంటే సత్యాన్ని ఎదుర్కోలేనప్పుడే భయం వస్తుంది. ఈ జగత్తులో సత్యం, దాని నియతి ఒకటి ఉన్నది, దాన్ని ఒప్పుకోదు మనస్సు. తనకి ఇష్టమైనట్టుగా ఉండాలి ప్రతిదాన్ని కోరుకుంటుంది. అలా నాన్ యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. నాన్ యాక్సెప్టెన్స్ రిజెక్టింగ్ దట్ ఫ్యాక్ట్స్. ఏవైతే సత్యాలు ఉంటాయో వాటిని నిరాకరించడం, తాను ఊహించిన దాన్ని పొందాలని కోరుకోవడం, వస్తున్న దాన్ని అంగీకరించకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటే ఘర్షణ అంటారు దాన్ని. మనిషిలో ఘర్షణ పడుతూ ఉంటాడు. ఈ ఘర్షణలన్నిటికీ కారణం ఒక్కటే, అజ్ఞానం. మనిషిలో మానసికమైన ఘర్షణ ఉన్నది అంటే అదే తార్కాణం. దేనికి తార్కాణం? అజ్ఞానానికి తార్కాణం, ఇండికేషన్ అన్నమాట. ఆత్మ అజ్ఞానం ఉన్నవాడికి ఘర్షణ తప్పదు, ఆత్మ అజ్ఞానం లేని వాడికి ఘర్షణ ఉండదు. కనుక అటువంటి ఘర్షణ లేనటువంటి మానసికమైనటువంటి సమతౌల్యం అంటే సమంగా ఉండాలి మనస్సు, బ్యాలెన్స్ మైండ్ అంట. అటువంటి బ్యాలెన్స్డ్ మైండ్ మనిషికి రావాలి అని చెప్పి మనకు సద్గుణాల వలన చెప్తున్నారు. తర్వాత విచార అంటే ఆత్మ విచార, ఆత్మని గురించి తెలుసుకోవాలి, ముఖ్యమైనటువంటి సాధనం. మిగతావన్నీ కూడా ముఖ్యమైనవే, కానీ అతి ముఖ్యమైన సాధనం జ్ఞానయోగం, విచార అన్నారు. ముఖ్యమైనటువంటి సాధనం ఏం చెప్పారు? తత్పదం తత్ పరిమార్గితవ్యం అన్నారు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. తత్పదం పరిమార్గితవ్యం, ఆ మార్గాన్ని ఎంచుకోవాలి, జ్ఞాన మార్గాన్ని. ఆత్మని తెలుసుకోవాలి. మనిషి అయి పుట్టిన తర్వాత మనిషి చేయవలసింది ఒక్కటే, ఏదైనా విలువైన పని ఏదైనా ఉన్నది అంటే ఆత్మను తెలుసుకోవడమే, మిగతా అవన్నీ విలువ లేదా అని అన్నాడు. అవన్నీ శరీర పోషణకి, శరీరాన్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచడం కోసం, ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం. అది మర్చిపోయినప్పుడు మనిషి జీవితం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోనట్లే. ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క సాఫల్యం ఏమిటండి అన్నాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడమే జీవిత ప్రయోజనం. ఈ జీవించడం వలన ఏంటి ప్రయోజనం అంటే, ఈ జీవించడం వలన ఏం ప్రయోజనం పొందాలని నేను తెలుసుకుంటానో ఆ ప్రయోజనాన్ని తెలుసుకోవడమే జీవితం, జీవించడం వలన ప్రయోజనం. ఇది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. చాలా కోటిలో వేలల్లో ఫింగర్ టిప్స్ మీద ఉంటారండి దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు తెలుసుకోవాలని వచ్చినా కూడా దాన్ని తెలుసుకోవడానికి ముందుకొచ్చేవాళ్ళు తక్కువ, వచ్చినా కూడా సరిగా తెలుసుకోవాలని శ్రమపడేవాళ్ళు తక్కువ, శ్రమపడినా అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ, ఆ శ్రమపడి అర్థం చేసుకునే వాళ్ళల్లో కూడా సరిగా అర్థం చేసుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ అన్నాడు. ఇంకా అట్లయితే వెళ్ళొస్తామండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అందుకని ధీర కశ్చిత్ ధీర ప్రత్యగాత్మాన మైక్షత్ ఆవృత్త చక్షుర్ అమృతత్వం ఇచ్చన్. ఆ ధీరుల్లో నేనుండాలి. ధీరుడంటే ఎవరు? వివేక వైరాగ్య సాధన చతుష్టయ సంపన్న ముముక్షు అని అర్థం. ధీరులకి, ధైర్యం లేని వాళ్ళకి జ్ఞానం రాదు. ధైర్యం కావాలి, బుద్ధి కుశలత కావాలి, శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ధైర్యం ఉండాలి, ఇంద్రియ పటుత్వం ఉండాలి. ఇన్ని ఉండాలండి, ఒకటి కాదు. శారీరక దార్ఢ్యత, ఇంద్రియ పటుత్వము, మానసికమైనటువంటి ఆరోగ్యము, ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఇన్ని ఉండాలి. ఏది లేకపోయినా కూడా మనిషి పొందలేడు. ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను దాటుతాను, నాకు అవన్నీ ఒక అడ్డంకే కాదు, విఘ్నాలే కాదు అని చెప్పి ముందుకెళ్ళగలగాలి. అంతటి తీవ్రమైనటువంటి కోరిక ఉండడమే విచారణ అంటారు దాన్ని. అలా విచారం చేయాలి. మనం తెలుగులో చెప్పే విచారం కాదు, అది ఎప్పుడూ చేస్తూనే ఉంటాం, దానికి ఎవరు చెప్పక్కర్లే. మనకు ఉదయం నిద్ర లేస్తేనే స్టార్ట్ అవుతుంది. వాటర్ ప్రాబ్లం, పాలు రాలేదు, గ్యాస్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని విచారం. దానికి శ్రమ పడక్కర్లే, కానీ దీనికి శ్రమ పడాలి. కష్టపడి వచ్చి కూర్చొని వినాలి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, అది అర్థమయ్యే వరకు. గురువుని వదిలిపెట్టకూడదు, శాస్త్రాన్ని వదిలిపెట్టకూడదు. అర్థమైన తర్వాత నిన్ను వాళ్లే వదిలిపెడతారు. శాస్త్రం, గురువు నిన్ను వదిలిపెడతారు, నువ్వు వదిలిపెట్టక్కర్లేదు. ఎవరికి వాళ్ళు వైదొలుగుతారు అర్థమైన రోజు. వైదొలగడం అంటే ఏమిటి? శాస్త్రం చేయవలసిన పని అయిపోయింది, గురువుగారు చేయవలసినటువంటి విద్యను బోధించడం వారి పని పూర్తయింది అని అర్థం ఆ స్టూడెంట్కి. అంతవరకు విచారణ చెయ్యాలి. ఇది రెండవ టాపిక్. తర్వాత విచారణలో మనకు ఈ బ్రహ్మ లక్షణం చెప్పబడింది. న తద్భాసయతే సూర్య, న శశాంకో, న పావక అని చెప్పబడింది. అది చెప్పేటప్పుడు ఏం చెప్పు, నిత్య సర్వగత చైతన్యం అని చెప్పబడింది. ఈ యొక్క ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ ఆత్మ చైతన్యాన్ని సూర్యుడు ప్రకాశింపచేయలేడు, చంద్రుడు ప్రకాశింపచేయలేడు. ఇంకా సూర్యుడు చంద్రుడు ఉండడానికి ఉనికిని ఇచ్చేది నేనే బ్రహ్మ చైతన్యాన్ని. కృష్ణ పరమాత్మ ఆత్మ చైతన్యంగా మాట్లాడుతున్నారు అక్కడ. కనుక ఆత్మ చైతన్యం నేను అని నేను తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఆత్మ చైతన్యం అయితే నాకేమిటి లాభం? అందరి ఆత్మ చైతన్యం ఒక్కటే అని ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్తారు. కనుక అన్ని జీవరాశులు కూడా సత్ చిత్ ఇవ్వబడి నా చేత, అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను ఆత్మస్వరూపాన్ని నేనే సత్తునిస్తున్నాను అన్ని జీవరాశులకి, చిత్తునిచ్చి చైతన్యాన్ని ఇస్తున్నాను జీవరాశులకి. ప్రధానంగా అన్ని వస్తువులకి సత్తుని వాటికి అనుగ్రహిస్తున్నాను. నేను ఇస్తేనే పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఉన్నది అనేదే కదా ఆయన రూపం. రూపం లేని రూపం ఇప్పుడే కదా చదివాం, అజన్ నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం. ఎవరి గురించో తెలుసా? అది గణేష ప్రార్థన, పరమాత్మ అంటాం. నా గురించో ఎవరు చెప్పరు, చూశారా? 15 అధ్యాయానికి వచ్చినా కూడా చెప్పడానికి ధైర్యం రాలే. కనుక వినడం వేరు, క్లెయిమింగ్ వేరు. వినాలి ఫస్ట్, ముందు విని ఒక రోజుకి ఆ అజం నిజం భర్త లేనటువంటి, జన్మ లేనటువంటి నేనే ఆత్మని. నిర్వికల్పం, వికల్పాలు లేవు. నిరాకారం, నాకు ఆకారం లేదు. అది మీరు చదివారు, గట్టిగా పట్టుకున్నా నేను ఇప్పుడు దాన్ని. ఈరోజు చదివారు కదా గణేష స్తుతి, గణేశుని ఆత్మస్వరూపంగా భావించే ప్రార్థనది. కనుక స్తోత్రం అనంటే ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు. ప్రతి శ్లోకంలో కూడా సగుణ నిర్గుణ లక్షణాలు ఉంటాయి. అది ఏరి దాంట్లో ఏమిటి సగుణం, ఏమిటి నిర్గుణం అని రాస్తే మీరు పాస్ అయినట్లే వేదాంతం క్లాసు. ఏది నిర్గుణ లక్షణం, ఏది సగుణ లక్షణం అని మీరు రాయగలిగితే స్తోత్రమాలలో ఉన్న ప్రతి స్తోత్రంలో యు ఆర్ పాస్డ్ అని అర్థం. ఆ రోజు మీరు పాస్ అయినట్లు వేదాంతంలో. ప్రతి స్తోత్రంలో సగుణ నిర్గుణాలు పేర్లు ఉంటాయి చూడండి. భగవంతుణ్ణి సగుణంగా చెప్పి నిర్గుణంగా చెప్తారు. గణేష స్తుతి పూర్తిగా సగుణం, నిర్గుణం, దాదాపు నిరాకారమేకం నిరానందం ఆనందం అద్వైత పూర్వం అన్నారు. సరే, ఇలాంటి లక్షణాలన్నీ చెప్పినప్పుడు ఆ చిద్రూపము నేనే సద్రూపము నేనే అని చెప్పి బ్రహ్మ లక్షణం చెప్తారు. ఇంతటితో రెండవ టాపిక్ అయిపోయింది. 7 నుంచి 11 వరకు మూడవ టాపిక్ ఏమిటి అంటే, ఈ పరమాత్ముడే కృష్ణుడు చెప్తున్నాడు, నేనే పరబ్రహ్మాన్ని జీవుల రూపంలో కనిపిస్తున్నాను అన్నాడు. నేను ఈ జీవులకి ప్రతిబింబాన్ని చిదాభాసంగా ఏర్పడి జీవాత్మగా నేనే మనసుని శరీరాన్ని పనిచేయిస్తున్నాను అన్నాడు. అది ఇక్కడ మనకు 7 నుంచి 11 శ్లోకం వరకు ఆయన నేనే చేస్తున్నాను అంటే ఏమిటి, చలనం కలిగిన జీవరాశులకి నేనే ఎరుకనిస్తున్నాను, చలనం లేనటువంటి పదార్థాలన్నిటికీ కూడా నేనే ఉనికినిస్తున్నాను. అది ఎట్లా అండి, ఎలా నమ్మాలి అంటే, కలలో నువ్వు కలలో ఏం చేస్తున్నావు, చైతన్యమైన జీవుడు ఏం చేస్తున్నాడు కలలో, చైతన్యమైనటువంటి చేతనం కలిగిన జీవరాశుల్ని సృష్టిస్తున్నాడు తన మనస్సు ద్వారా. మనుషుల్ని చూస్తున్నావు కదా, జీవరాశుల్ని చూస్తున్నావు కదా, ఎక్కడ, కలలో. ప్రాణం లేనటువంటి చైతన్యం లేనటువంటి పర్వతాలు నదులను కూడా చూస్తున్నావు కదా, అంటే ఎవరు సృష్టించారవి, మెలకుతో ఉన్నటువంటి పురుషుణ్ణైన నేను నిద్రలోకి వెళ్ళగానే నేనే స్వప్నంలో కొన్ని చేతన పదార్థాల జీవులను అందులోనే పాములు ఏనుగులు ఒంటెలు ఇవన్నీ చూస్తాం కదా, మనుషుల్ని కూడా చూస్తాం కదా. 2 నువ్వే సృష్టిస్తున్నావు, చేతనమైన వాటిని నువ్వే సృష్టిస్తున్నావు, అచేతనమైన వాటిని నువ్వే సృష్టిస్తున్నావు నిద్రలో. నువ్వు సృష్టించినప్పుడు భగవంతుడు సృష్టించలేడా, ఆయన కూడా అంటే చైతన్యమైన ఆత్మ జీవుడి రాశి, అంటే చేతనమైన జీవరాశులుగా అచేతనమైన పదార్థాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. అది జీవరూపంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు కృష్ణ పరమాత్మ. నేనే చిదాభాస అంశముగా ఏర్పడతాను మనస్సులో, ప్రతి జీవరాశి మనస్సులో. జీవరాశి సంగతి అటుంచి మన సంగతి చూద్దాం. అది ఎట్లా ఏర్పడుతుంది, నేను ఆత్మనైన నేను, చిత్తునైన నేను మనస్సులో చిదాభాసంగా ఏర్పడతాను. మమ అంశ ఏవ జీవలోకే అన్నారు. ఎవరు జీవుడు అంటే, ఇప్పుడు ఆ ప్రతిబింబ చైతన్యమే జీవుడు. చిత్తు యొక్క ప్రతిబింబం చిదాభాసం. మనస్సు అనే అద్దంలో ఈ చిత్తు అంతటా వ్యాపించి ఉన్నది సర్వగత. అది ఈ మనస్సులు అనే అద్దంలో ప్రతిబింబించినప్పుడు చిదాభాసం ఏర్పడుతుంది. చిదాభాసం రాగానే ఆ మనసు ఎక్కడున్నది, హృదయంలో ఉన్నది. ఆ హృదయం ఎక్కడున్నది, ఈ శరీరంలో ఉన్నది. స్థూల శరీరంలో ఉన్న మనస్సులో చిదాభాసం ఏర్పడుతుంది చిత్తు వలన. ఆ చిదాభాసం ఏర్పడినప్పుడు ఈ శరీరంలో ఉన్న మనస్సులో చిదాభాసం ఏర్పడి జడమైనటువంటి శరీరాన్ని కదిలింపజేస్తుంది. జడమైన మనస్సునికి చైతన్యాన్నిచ్చి ఆ చిత్తు చిదాభాసగా ఏర్పడటం వలన జడమైన మనస్సు పనిచేస్తుంది, ఆలోచిస్తుంది. ఈ చెయ్యి ఇట్లా పనిచేస్తున్నది అంటే మనసు వలన, మనసు పనిచేస్తుందంటే చిదాభాస వలన, చిదాభాస ఉన్నది అంటే చిత్తు వలన. మనకి ఇవన్నీ తెలియవు. నా చెయ్యి పనిచేస్తుందంటావు, అహంకారం అంటే నేను అనే అహంకారం వస్తుంది, అదే జీవుడు. ఈ చిదాభాసం ఏం చేస్తుంది, ఆభాసాన్ని తీసుకొని చిత్తు యొక్క తీసుకున్న తర్వాత, తీసుకోవడం అంటే ఏముండదు, దాని సమక్షంలో చిదాభాసం ఏర్పడగానే శరీరం అనే అభిమానం వచ్చేస్తుంది. శరీర అభిమానం రాగానే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను అంటాం. ఆవిడే అనేవాడే జీవుడు. ఈ జీవుడికి ఏం జ్ఞానం రావాలి ఇప్పుడు, ఈ చిదాభాసం అనే జీవుడికి అహంకారం అంటారు దాన్ని. ఈ అహంకారం ఏం చెప్తున్నది ఇప్పుడు, నేను ఫలానా పేరు కలిగిన వాడిని అంటున్నది అహంకారం. ఎవరి ఈ అహంకారం? చిదాభాస, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం. ఏమంటున్నది? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. దేని ద్వారా? కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, నా చెవుల ద్వారా వింటున్నాను, నా మనసు ద్వారా ఆలోచిస్తున్నాను, నా చేతుల ద్వారా పనిచేస్తున్నాను అంటున్నది అహంకారం. అహంకారం చిదాభాసం. వీడే జీవుడు, వీడికి ఏం బుద్ధి రావాలి? చూస్తున్నాను చేస్తున్నాను అన్నావు, అసలు ఎవరు చేస్తున్నారు? జడమైనటువంటి చెయ్యి ఎలా లేస్తుంది, జడమైన కాలు ఎలా కదులుతుంది, జడమైన కన్ను ఎలా చూస్తుంది, జడమైన చెవి ఎలా వింటుంది, జడమైన మనసు ఎలా ఆలోచిస్తుందనే జ్ఞానం రావాలి. ఈ అహంకారం ఉన్నటువంటి నేను అంటున్న ఈ జీవుడికి జ్ఞానం రావాలి. ఏం జ్ఞానం రావాలి? నేను ఇవి తెలుసుకుంటున్నాను వింటున్నాను అంటే ఆ చిత్తు అనుగ్రహం వలన వింటున్నాననే జ్ఞానం రావాలి. రావాలని ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అజ్ఞాని అనేవాడికి ఇలా జ్ఞానం రావాలని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏ శ్లోకం ద్వారా? మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనంచ. అన్నీ నేనే పనిచేయిస్తున్నాను చిదాభాసనిచ్చని కృష్ణుడు చెప్పినప్పుడు మనకు బుద్ధి ఉండక్కర్లేదా వినేవాడికి? తప్పుగా అనుకోవకండి, వినేవాళ్ళకి ఏం ఆలోచన బుద్ధి ఉండక్కర్లేదా అంటే ఏమిటి? గ్రహించేటటువంటి శక్తి ఉండని అవసరం లేదా అని అడుగుతున్నా. కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు మనల్ని. అవును, జడమైన శరీరం ఎలా పనిచేస్తుంది, జడమైన మనసు ఎట్లా పనిచేస్తున్నది? అసలు అది జడమని నీకు తెలియదు కదా, ముందు జడమని అయినదని తెలుసుకో. అంతటి అజ్ఞానంలో ఉన్నాం మనం. జడమైనది ఏమండి, ఈ మైక్ పనిచేస్తుందంటే ఎలక్ట్రిసిటీ వల్ల పనిచేస్తుందని తెలియకపోతే అజ్ఞానమా కాదా? మైక్ దానంతట అది స్పీకర్ దానంతట అది శబ్దాన్ని ఇస్తున్నదా? మైక్ దానంతట అది పనిచేస్తున్నదా? ఏం జ్ఞానం కావాలి? కామన్ సెన్స్. మీరే చెప్పండి, మీరే చెప్పాలి, నేను చెప్పను. అందులో నుంచి శబ్దం వస్తున్నదంటే, ఆ శబ్దం దీని ద్వారా వెళుతున్నదంటే వాటి వలన నిజంగా వెళుతున్నదా, దాని వెనకాల ఏమైనా ఉన్నదా? ఏమిటండి అది, మళ్ళీ చెప్పండి. ఎలక్ట్రిసిటీ. ఇది తెలియదు అనుకోండి ఎవరికైనా, ఒకవేళ ఆహా స్పీకర్లో నుంచి ఏం శబ్దం వస్తున్నది అని అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎట్లా చూస్తారు మీరు? అజ్ఞానే చూస్తారు, మూర్ఖుడు అంటారు. అంటారా అనరా? మూర్ఖుడు అన్నాడు. ఈ మాత్రం కూడా తెలియదా నీకు అంటాం మనం? ఈ మాత్రం కూడా తెలియదురా అంటాం. కృష్ణ పరమాత్మ అదే అడుగుతున్నాడు మనల్ని. మూర్ఖులా, మూఢ అంటున్నాడు కదా ఆయన అనేక చోట్ల, మూఢ మూఢ అంటాడు. మూఢుడా? ఆ మాత్రం కూడా తెలుసుకోలేవురా. జడమైన శరీరం కదులుతున్నది, జడమైన మనసు ఆలోచిస్తున్నది, జడమైన ఇంద్రియాలు అన్నీ చూస్తున్నాయి. ఎలా చూస్తున్నాయని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ గురువు గారు వచ్చి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి గొంతు చించుకొని అరుస్తున్నా కూడా ఏమన్నా నీకు కొంచెమన్నా చురుక్కు అనిపించలేదా అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ అంత మూఢంగా ఎందుకుండాలి? ఆలోచిస్తాం, ఇది పనిచేస్తున్నాయంటే దీని వెనకాల ఏదో శక్తి ఉన్నది. ఎలక్ట్రిసిటీ అని ఎలా చెప్పేశారు క్యాజువల్గా, అలా చెప్పగలగాలి. దేని గురించి? ఈ శరీరం లాంటి స్పీకర్, దీని వెనకాల ఎలక్ట్రిసిటీ లాంటి చిత్, దీన్ని పనిచేయించేది ఏమిటండి? కనెక్షన్, వైర్. ఈ వైర్ తీసేయండి. ఇందాక చూసాం కదా కష్టపడ్డాం, ఆ కనెక్షన్ చూసారు కదా. కాస్త కనెక్షన్ తగ్గిపోయిందంటే యూజ్లెస్ డబ్బా అది. ఉండి ఒకటే లేక ఒకటే. ఆ వైర్ ఎంత అండి? ఆ వైర్లో నుంచి మీకు ఏమన్నా ఎలక్ట్రిసిటీ పోతున్నట్లు కనపడుతుందా? కనపడలేదని చెప్పి లేదంటారా? దానికి ప్రూఫ్ ఏంటి మరి? శబ్దం అందులో ఉన్నది, కనపడదు. చిత్తు కూడా కనపడదు. ఎలక్ట్రిసిటీ లాంటి చిత్తు కనపడదు. సూక్ష్మ శరీరం అనే మనస్సు అనే వైర్ని కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ శరీరానికి ఇది పనిచేస్తుంది. ఏం పనిచేస్తున్నది రోజు? చూస్తున్నది, తింటున్నది, నిద్రపోతున్నది, తెలుసుకుంటున్నది, ఆలోచిస్తున్నది. ఇది తెలుసుకోవడం అవసరమా కాదా మీరు చెప్పండి నాకు. ఇప్పుడు తెలుసండి, మనిషి పుట్టిన తర్వాత ఇది తెలుసుకోవాలా వద్దా? ఇది తెలుసుకోవడం ఎంత అవసరం? అవసరమా? చాలా అవసరమా? నా కోసం చెప్తున్నారా? దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే ఆ వ్యక్తి ఎంత మూర్ఖుడనాలి. కృష్ణ పరమాత్మ మూఢు మూఢుడు అంటుంటాడు. మూఢజహీహి ధనాగమ తృష్ణాం అని కృష్ణ శంకరాచార్యుల వారు చెప్తారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాడో వాడు ఎన్ని చదువులు చదివినా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా మూఢుడే, మూఢుడు, మూఢుడే. మూడు సార్లు ముచ్చటగా చెప్పేశాం. నువ్వెంత గొప్పవాడివన్నా కావచ్చు, నీ జీవితం వృధా అని ఉపనిషత్తే చెప్తుంది. సహ కృపణ, ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపల ఇది కనుక తెలుసుకోకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ దురదృష్టవంతులు అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఎవరైతే తెలుసుకొని ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు అదృష్టవంతులు అంటుంది. బ్రాహ్మణ, అతడే బ్రాహ్మణుడు అంటే. అర్థమైందా ఇప్పుడు? అది చెప్పబడిందండి 7 నుంచి 11వ శ్లోకం వరకు. జీవరాశులన్నిటిలో కూడా నేనే చిదాభాసగా ఉండి ఆ శరీరాలని మనస్సులని పరిచయిస్తున్నాను. అవి మాయా, మిథ్య, అవి ఏమీ చెయ్యలేవు నన్ను. ఈ డబ్బా ఏమైనా చేస్తుందా ఎలక్ట్రిసిటీని? ఈ మైక్ ఏమైనా చేయగలదా ఎలక్ట్రిసిటీని? అవి తాకగలవా అసలు? అందులో ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీని అవి ఏమీ చేయలేవు. అదేవిధంగా ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరము, ఈ వృద్ధాప్యము, ఈ మరణం, ఇవన్నీ శరీర ధర్మాలే కానీ వ్యావహారికమివి, మాయాతత్వం నశిస్తుంటాయి. ఎలక్ట్రిసిటీ నశిస్తుందా? ఇవి నశిస్తూ ఉంటాయి. చూశారు కదా వైర్లు యూజ్లెస్, పనికి రాకుండా పోతుంటాయి. మైక్లు పనికి రాకుండా పోతాయి, వైర్లు పనికి రాకుండా పోతాయి, డబ్బా పనికి రాకుండా, స్పీకర్ డబ్బా పనికి రాకుండా పోతుంది. కానీ ఎలక్ట్రిసిటీ పనికి రాకుండా పోతుందని ఎప్పుడైనా చెప్పగలరా? ఎంత చక్కని ఉదాహరణ మన ముందు కనపడుతోంది. దాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఆత్మ ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మకి మరణం లేదు, నాశనం లేదు, దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అది నా స్వరూపం. అట్లాంటి దాన్ని వదిలిపెట్టుకొని నా స్వరూపం వలన ఇది పనిచేస్తుందని చెప్పవలసింది పోయి నేను ఈ శరీరం అనుకోవడం అంతకంటే దురదృష్టకరమైనది మరొకటి లేదు. అంతేకాదు, నేను ఈ జగత్తంతా కూడా ఉన్నాను సత్తుగా అన్నాడు. తర్వాత 12 నుంచి 15వ శ్లోకం వరకు బ్రహ్మమే ఈ జగత్తుగా కనపడుతున్నాడు సద్రూపంగా. చేతన అచేతన వస్తువుల్లో, చేతన జీవరాశుల్లోనూ నేనే ఉన్నాను. చిత్ చిదాభాసాన్నిచ్చి అచేతనమైనటువంటి వస్తువుల్లో సదాభాసాన్ని ఇస్తున్నాను. సదాభాసం అంటే సత్తు యొక్క ఆభాసం. ఇది శుద్ధ చైతన్యం, శుద్ధ సత్, సత్యం. వీటిలోకి వచ్చేటప్పటికి అది విశేష చైతన్యం, విశేష సత్ అన్నారు. కనుక ఉన్నది ఉన్నది అనేది సామాన్యం. శుద్ధ చైతన్యం జీవరాశుల్లో ఉన్నది. ఈ జీవరాశి ఇక్కడ ఉంటేనే అది ఉన్నదని తెలుస్తున్నది మనకు. కనుక అచేతన వస్తువులో నేను సత్తునిచ్చాను. ఈ జగత్తంతా కూడా అచేతనమైన వస్తువుల్లో, భోగ్య ప్రపంచంలో సత్తునిచ్చి ఇవ్వడం అంటే ఏమిటి? ఇందా తీసుకో అంటుంటాడా? సూర్యుడు సూర్యప్రకాశాన్ని తీస్తున్నాడా? ఆయన సమక్షంలో అన్నీ ప్రకాశిస్తున్నాయి. సత్తు అనేది అంతటా వ్యాపించి ఉన్న దాంట్లో ఈ నామరూపాలు ఉత్పత్తి అయ్యి ఆ ఉనికిని గ్రహిస్తున్నాయి. ఉనికిని గ్రహించి ఆ ఉనికి ఉన్నటువంటి జీవరాశి ఆ ఉనికిని గ్రహిస్తున్నాడు. చైతన్యం ఉన్నటువంటి ఇక్కడ ఉంది చైతన్యం, కానీ వ్యక్తం కావడం లేదు. ఇక్కడ స్పెషల్ మ్యాటర్ మనస్సు, సూక్ష్మ శరీరం. దీనికి సూక్ష్మ శరీరం ఉన్నది, కానీ ఆ మనస్సుకి ఆ సామర్థ్యం లేదు, ప్రతిబింబించే సామర్థ్యం లేదు. అన్ని అద్దాలు ప్రతిబింబించం, కొన్ని అద్దాలే ప్రతిబింబిస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా ఈ జగత్తులో ముఖ్యంగా మూడు విధాలుగా నేను వ్యక్తమవుతున్నాను అన్నాడు. ఏ విధంగా అంటే సూర్యుడిగా, చంద్రకాంతిగా, సూర్యకాంతిగా, అగ్నికాంతిగా వెలుగుతున్నాను అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అగ్నిలో కూడా బాహ్య అగ్ని, ఆంతర అగ్ని అన్నాడు. సూర్యుడిలో ఉన్న సూర్యకాంతిని నేనే, చంద్రుడిలో ఉన్న చంద్రకాంతిని నేనే అన్నాడు. అగ్నిలో ఉన్నటువంటి ప్రకాశాన్ని నేనే అన్నాడు. అగ్ని బాహ్య అగ్నిగా నేనే ఉన్నాను, వైశ్వానరగ్ని జాఠరాగ్నిగా నేనే ఉండి ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకుంటున్నానన్నాడు. అగ్నితత్వంగా నేనే ఉన్నాడు. అగ్ని ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు ఎట్లా ఉన్నాడు? ప్రకాశంగా ఉన్నాడు. చంద్రుడు ప్రకాశంగా ఉన్నాడు. అగ్ని ప్రకాశంగా ఉన్నాడు. ఆ ఉన్నది ఎవరండి? ఆత్మ చైతన్యం. ఆ ఉన్నది నేనే, నేనే ఆత్మ చైతన్యంగా అగ్ని రూపంలో, చంద్రరూపంలో, సూర్యరూపంలో ఉనికిగా ఉన్నాను, ఎరుకగా ఉన్నాను జీవరాశుల్లో. జన్మ జన్మ జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ జ్ఞానం రాదు. దానికోసం శరణాగతి. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడి శరణాగతులం అయితే తప్ప ఆయన ఈ జ్ఞానాన్ని ఇవ్వడు. ఆయన కోసం ఆనంద భాష్పాలు రావాలి. ఎవరికైతే ఈ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆనంద భాష్యాలు రెండు బొట్లు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎవరికైతే మనసులో ఆనంద భాష్పాలు వస్తాయో, ఈ సత్యమైన జ్ఞానాన్ని విన్నాం, విన్న తర్వాత దీన్ని తెలుసుకోవాలనేటటువంటి తపన రావాలి మనిషిలో. ఇంటి సమస్యలు, ఒంటి సమస్యలు, ఆస్తుల సమస్యలు వచ్చి కూర్చున్నాయి అనుకోండి, వాడికి భగవద్ అనుగ్రహం ఉండదు. మనస్సంతా భగవంతుడు నిండిపోవాలి. ఆ భగవంతుడు తన స్వరూపాన్ని చూపిస్తాడు, ఆత్మస్వరూపాన్ని. ఏమని చెప్తాడు? నువ్వే నేను, నేనే నువ్వు అంటాడు. అర్థమైందా? ఏమిటండి అట్లా తెలిస్తే ఏంటి ప్రయోజనం అన్నాడు. సి దుఃఖం పోతుంది, ఆనందం లభిస్తుంది. నిత్య శాంతి, నిత్య సుఖం, నిత్య ఆనందం అవి లభిస్తాయి మనిషికి. దానికోసం నువ్వు తపన పడుతున్నావే. ఈ ధనము, ఇల్లు, వాకిలి, నా వాళ్ళు అన్నీ చూసుకుంటున్నావు, ఎవరు ఇవ్వరు. ఇంకా ఉన్న శాంతిని తీసుకుపోతారు, ఉన్న ఆనందాన్ని తీసుకుపోయేవాళ్లే, కానీ ఇచ్చేవాడు ఎవడు లేడు భగవంతుడు తప్ప. భగవంతుడే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, భగవంతుడే గురువుగా వస్తాడు, భగవంతుడే శాస్త్రంగా వస్తాడు అని చివర్లో చెప్తాడు ఆయన. తర్వాత ఇంతటితో నాలుగవ టాపిక్ అయిపోయింది. అంటే ఈ జగత్తంతా కూడా నేనే సత్తునిచ్చి ఉనికినిస్తున్నాను, జీవరాశులకి చిత్తునిచ్చి. అంటే సత్తు లేదా అనకూడదు, సత్తు ఉంది, చిత్తు ఉంది. ప్రధానంగా వ్యక్తమవుతున్నది సత్తు ప్రపంచంలో, ప్రధానంగా సచిత్తు వ్యక్తమవుతున్నది శరీరంలో. అందుకనే వేదైశ్చ సర్వైరహమేవ విద్య వేదాంత కృత్వేద విదేవచాహం ద్వావిమౌ పురుషౌ లోకే అని తర్వాత వస్తుంది టాపిక్. నేనే తెలుసుకోదగిన వాడిని ప్రపంచంలో, తెలుసుకునే వాడిని నేనే. దేని ద్వారా తెలుసుకుంటావు? ఆ వేదాన్ని ఇచ్చింది నేనే అన్నాడు. వేదకృతి నేనే, వేదవిత్ నేనే, వేదాన్ని బోధించేవాడిని నేనే అన్నాడు. ఎవరు? కృష్ణ చైతన్యం, ఆత్మ. ఆత్మ చైతన్యమే కృష్ణ రూపంలో ఉండి పలుకుతున్నది. భగవంతుడు ఇచ్చాడు వేదాలను. కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో వచ్చాడు. ద్వాపర యుగానికి ముందే యుగం ఉన్నది, త్రేతాయుగంలో. అంటే అప్పుడు వేదాలు ఉన్నాయా లేదా? రాముడు రావడానికి ముందు సృష్టి ఆరంభంలోనే భగవంతుడు ఇచ్చాడు వేదాలని. ఏమిచ్చాడు వేదాల్లో? కర్మయోగాన్ని ఇచ్చాడు, ఉపాసన యోగాన్ని ఇచ్చాడు, జ్ఞానయోగాన్ని పొందడం కోసం, జ్ఞానయోగం ద్వారా ఆయన్ని తెలుసుకోవడం కోసం వేదాలను ఇచ్చాడు. వేదాలను ఇచ్చింది నేనే, తెలుసుకునే జీవుడిని నేనే, చిదాభాసంగా జీవుడి రూపంలో ఉన్నాను, జగత్తులో నేనే ఉన్నాను, నేనే పరమాత్మగా తెలుసుకునేవాడిని నేనే, తెలుసుకోబడేవాడిని నేనే, శాస్త్రాన్ని నేనే అన్నాడు. అందుకని ఆయన తప్ప వేరే ఏది లేదు. ఈ కనపడేదంతా కూడా మిథ్యా, మాయా, నామరూపం, వ్యావహారికం, సత్యం కాదు. నీ కళ లాంటిది, నువ్వు కళలో ఎన్నో చూసావు, సత్యమా? ఒకటి సత్యమా పోని? 100 విషయాలు చూసావు, ఒకటి సత్యమో చెప్పండి. అన్నీ మిథ్య. అదేవిధంగానే చూసే నామరూపాలన్నీ కూడా మిథ్య అని తెలియాలి. అది మాంసం, శరీరం, రక్తం, మాంసం, ఎముకలతో నిండినటువంటి పంచభూతాల కలయిక. ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. ఎంత పట్టు చీర కట్టుకున్నా పైకి, ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత పోషించినా దీనికి, దీని తత్వాన్ని నువ్వు మార్చలేవు. కానీ దీన్ని నిలుపుతున్నటువంటి తత్వాన్ని, నిత్యమైన సత్యాన్ని తెలుసుకోకపోతే జీవితం దుర్భరం అవుతుంది. తెలుసుకుంటే పరమానందం, అది విషయం. తర్వాత 16-18 శ్లోకాల్లో ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ అని చెప్తున్నారు. 7వ అధ్యాయంలో అపరా ప్రకృతి చెప్పారు, పరా ప్రకృతి చెప్పారు, మర్చిపోయినాం కూడా ఎప్పుడో చదివి. తీవ్రమైనటువంటి శ్రద్ధ కావాలండి శాస్త్రం మీద. అక్కడ అపరా ప్రకృతి అని ఏదైతే చెప్పారో 7వ అధ్యాయంలో, ఇక్కడ క్షరపురుష, అక్షరపురుష అన్నారు. వ్యక్తమయ్యే అపరా ప్రకృతికి క్షరపురుష అని పేరు. కనపడినటువంటి అపరా ప్రకృతికి అక్షరపురుష అని పేరు. క్షర అక్షర అన్నారు, కార్య కారణం అన్నారు. ఈ రెండిటికి విలక్షణమైనటువంటిది ఉత్తమ పురుష, తురీయ ఆత్మ, పరాప్రకృతి. అక్కడ చెప్పబడిన పరాప్రకృతి ఇక్కడ ఉత్తమ పురుష. కార్యము కాదు, కారణము కాదు, క్షరము కాదు, అక్షరము కాదు, వ్యక్తమయ్యేటటువంటి మాయా ప్రకృతి కాదు, వ్యక్తం కానిటువంటి మాయా ప్రకృతి కాదు, వ్యక్తమయ్యే జగత్తు కాదు, వ్యక్తం కానటువంటి మాయా ప్రకృతి కాదు. ఇవి వ్యావహారికం. ఆత్మని ఉత్తమ పురుషుణ్ణి అంటావు. తురీ ఆత్మ ఉత్తమ పురుష. తిప్పి చదవండి, పురుషోత్తమ, అది టైటిల్. ఎవరా పురుషోత్తమ? తురీ ఆత్మ చైతన్యం నేను. నేను ఎవరిని కాను? శరీరాన్ని కాను. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జింహే నచ ఘ్రాణ నేత్ర. రోజుకు 4 గంటలు కనీసం శాస్త్రానికి సమయం ఇవ్వాలి. 4 గంటలు మినిమం. చింతనే చేస్తావో, నోట్సే చదువుతావో, సీడియే వింటావో, నిధిధ్యాసనమే చేస్తావో, ఏమన్నా చెయ్యి, కానీ మహావాక్యంలో జీవించాలి. గురువు వాక్యాలు రింగ్ రింగ్ అంటూ ఉండాలి చెవుల్లో, మారు మ్రోగుతూ ఉండాలి. ఇప్పుడు శాస్త్ర మాత నాతోనే ఉండాలి. ఎవరితో ఉన్నావు నువ్వు? ఎవరు నువ్వు నీ వెంట ఉన్నారంటే, నా వెంట ఎప్పుడు ఒకళ్ళు ఉంటారండి, భగవంతుడు, భగవంతుడు ఇచ్చిన శాస్త్రం. ఏ శాస్త్రాన్ని అయితే నేను గురువు ద్వారా విన్నానో ఆ శాస్త్రం నాతో ఎప్పుడూ ఉంటుంది. క్లాసులో గంటసేపు ఉంటారు గురువు గారు, వెళ్ళిపోతారు. నీతో పాటు ఎప్పుడు ఉండేది ఏమిటి? నువ్వు విన్నటువంటి శాస్త్రం మర్చిపోకూడదు. అందుకు ఇచ్చాడు భగవంతుడి శరీరం. ఇలా తెలుసుకోకపోతే మనస్సు యొక్క జీవితం దుఃఖమయం అవుతుంది, తెలుసుకున్న వాడికి సుఖమయం. దీంతో పురుషోత్తమ అంటే ఏమిటో చెప్పేశారు 16-18 శ్లోకాల్లో. చివరి 2 శ్లోకాల్లో ఈ పురుషోత్తమ జ్ఞానం వలన ప్రయోజనం, స్తుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. యోమామేవ సమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అన్నారు. ఎవరైతే ఈ పురుషోత్తముని తెలుసుకుంటాడో, సర్వభావేన అన్ని విధాలుగా అంతటా నేనే ఉన్నానని తెలుసుకుంటాడో పరమసత్యాన్ని, అతడు నన్ను పొందుతాడన్నాడు. సర్వభావేన భారత. సర్వవిద్భవతి, అన్ని తెలుసుకున్న వాడితో సమానవేతం. మిగతా వాళ్ళు ఎన్ని తెలుసుకున్నా, నోబెల్ ప్రైజ్ వచ్చినా, ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినా వృధా అన్నాడు. ఆ విషయం తెలియాలి మనకు, అసలు దీని వాల్యూ తెలియాలి మనిషికి. ఏమండి వాల్యూ తెలిసినప్పుడే కదా దాన్ని భద్రంగా పెట్టుకుంటాం. చిన్నపిల్లవాడికి 500 రూపాయలు నోటిస్తే ఏం చేస్తాడు? నోట్లో పెట్టుకుంటాడు, చించి పారేస్తాడు, నలుపుతాడు. లేకపోతే మీకు ఇస్తే జాగ్రత్తగా పర్సులో పెట్టుకుంటారు. ఎందుకని? దాని విలువ తెలుసు కనుక. అవునా? అదేవిధంగా శాస్త్రం విలువ తెలిసిన వాడు దాన్ని తల మీద పెట్టుకుంటాడు, తల లోపల పెట్టుకుంటాడు, హృదయానికి ఎక్కించుకుంటాడు. దాని విలువ తెలియని వాడికి ఆ పుస్తకాలు, ఆ శాస్త్రం, వాటి విలువ తెలియదు. కనుక విలువ తెలుసుకోవాలి. అందుకే ఆయన స్తుతి చేస్తున్నాడు. ఆ స్తుతి అనేది ఫలశ్రుతి అంటారు దీన్ని. కనుక ఈ విధంగా పురుషోత్తమ ప్రాప్తి అన్నారు దాన్ని. చూసారా, ఈ జ్ఞానాన్ని నేను పొందాలి. పొంది అదొక వస్తువుగా తెలుసుకోకూడదు, నేనే అది అని తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు కృష్ణ పరమాత్మ. కనుక ముఖ్యమైన సాధనం పురుషోత్తమ ప్రాప్తి కోసం విచారం అనేది ముఖ్యమైన సాధనం అని చెప్పారు. ప్రైమరీ సాధనం. దాన్ని ఇంగ్లీష్లో స్వామీజీ అంటుంటారు స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. విచార జ్ఞాన మార్గం పరిమార్గితవ్యం. వారానికి 2 క్లాసులు, పాపం కూర్చుంటున్నారు 2 గంటలు కష్టపడి వృధా పోదు. కనుక స్వామీజీ చెప్తుంటారు ఎప్పుడు ఆత్మని నేను తెలుసుకున్నప్పుడు 5 క్యాప్సూల్స్ అని చెప్తుంటారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్తారు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పేది ఏంటంటే, ఐ యామ్ ద నేచర్ ఆఫ్ ఎటర్నల్ ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్ నేమ్డ్ యాజ్ పురుషోత్తమ. నేను అంతటా వ్యాపించినటువంటి సర్వగత చైతన్యాన్ని పురుషోత్తముడి నేను తెలుసుకోవాలి. నిత్య సర్వగత చైతన్య పురుషోత్తముడిని నేనే, 1. 2, నేనే ఈ పురుషోత్తముడు ఆత్మనైన నేనే ఈ శాంతికి ఆనందానికి, అంటే మనకు శాంతిని సెక్యూరిటీని ఇచ్చేది దీనికి ఆధారము నేనే పురుషోత్తముడిని. ఇది 2వ క్యాప్సూల్. క్యాప్సూల్ అంటే ఏముంటుంది, చాలా పవర్ఫుల్ అన్నమాట క్యాప్సూల్ మాత్రలాగా. 3వది ఏంటంటే, నా సమక్షంలో, బై మై మియర్ ప్రెజెన్స్, నా సమక్షంలోనే ఈ జీవరాశులన్నీ కూడా జీవింప చేయబడుతూ ఉంటాయి. అంటే నేను ఐఎమ్ ద లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్ అన్నారు. సత్తుని చిత్తుని నేను ఇస్తాను. దేనికి? శరీరానికి. మెటీరియల్ బాడీ, మైండ్, ఇవన్నీ కూడా నా వల్లనే పనిచేస్తున్నాయి. ఇది 3వ విషయం. నా అంటే 3వ విషయం, నా వలన ఈ శరీరము మనస్సు పనిచేస్తున్నాయి. నేనే చిదాభాసనిస్తాను, చిదాభాస ద్వారా ఈ మనస్సు శరీరం పనిచేస్తుంది. మనస్సు శరీరాన్ని పనిచేయిస్తుంది, శరీరం ఈ లోకాన్ని తెలుసుకుంటుంది. లోకంలో అన్ని చూడాలంటే శరీరం కావాలి, శరీరం పనిచేయాలంటే మనసు కావాలి, మనసు పనిచేయాలంటే చిదాభాస కావాలి, చిదాభాస కావాలంటే ఎవరు ఉండాలి? నేను పురుషోత్తముడైన ఆత్మను ఉండాలి. ఇది ఒక డబ్బా, కంటైనర్, కంటెంట్ ఆత్మ నేను. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఈ ఆత్మనైన నేను ఈ శరీరము మనస్సు వలన వచ్చేటటువంటి వ్యాధి జర మరణాలను నేను అంటవు. నన్ను ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద ఎట్రిబ్యూట్స్ ఆఫ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. నేను ఆత్మని వీటి వలన ఎఫెక్ట్ కాను. నాకు మరణం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. నాకు సంబంధం లేదు. ఎలక్ట్రిసిటీకి ఏమన్నా బాధ, వైర్ పనిచేయకపోయినా, డబ్బా పనిచేయకపోయినా, స్పీకర్ డబ్బా, ఎలక్ట్రిసిటీకి ఏమిటండి బాధ? వాటికి ఏం సంబంధం ఉండదు. ఆత్మనైనా నేనే అంతే. తర్వాత చివరిగా 5వ పాయింట్ ఏం చెప్పారు, ఎప్పుడైతే బై ఫర్గెటింగ్ మై రియల్ నేచర్ ఐ మేక్ మై లైఫ్ మిజరబుల్, ఎప్పుడైతే నేను ఈ పురుషోత్తమ ఆత్మస్వరూపాన్ని మర్చిపోతానో, అనాత్మ వైపు మొగ్గుతానో, అప్పుడు నా జీవితం దుర్భరం అవుతుంది. ఎప్పుడైతే నేను ఈ పురుషోత్తమ ఆత్మని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటానో, ప్రతి క్షణం, ప్రతి అనుభవం, ప్రతి సమయంలో నా జీవితం సంతోషమయం అన్నారు, ఆనందమయం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమయం అవుతుంది. కనుక ఇప్పుడు నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడము నా చేతుల్లోనే ఉంది, దుఃఖమయం చేసుకోవడము నా చేతుల్లోనే ఉంది. తెలుసుకుంటే పురుషోత్తముడి నేను అని ఆనందమయం, తెలుసుకోకపోతే దుఃఖమయం. అది అహం బ్రహ్మ అస్మి తత్ త్వం అసి అని గురువుగారు చెప్పారు. నువ్వు ఆ బ్రహ్మమే. శిష్యుడు ఏం చెప్పాలి? అహం బ్రహ్మ అస్మి. అది ప్యారెట్ లాగా లిప్ మూమెంట్ కాకుండా లోపలికి వెళ్ళి మనసులోకి పరమసత్యం అని తెలుసుకోవాలి. నేను స్త్రీని అనేటటువంటి జ్ఞానం పరమసత్యం అనేది తెలుస్తుందా లేదా మీకు? అది నేను స్త్రీని అని ఎంత పర్సెంట్ మీకు తెలుసు? 100%. నేను పురుషుణ్ణి అని పురుషులకు ఎంతమందికి తెలుసు? 100%. అట్లా తెలియాలి ఇది కూడా. అలా తెలిసిన రోజు మీరు జీవన్ ముక్తులు అని అర్థం. జీవన్ ముక్త. భగవద్గీత పూర్తయింది కానీ జీర్ణం చేసుకోవాలంటే 16-17 అధ్యాయాలు కావాలి. ఇంకొకసారి నెమరు వేసుకుందామంటే 18వ అధ్యాయం. కనుక వచ్చే వారం 16 అధ్యాయంలో ప్రవేశిస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.